ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కందము అధ్యాయం 7 శ్లోకం 17 శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఉపదేశం కావించుట. త్యాగోయం దుష్కరో భూమన్ కామానం విషయాత్మభి సుతరాత్వయీ సర్వాత్మనా భక్తేరితి మే మతి. త్యాగోయం దుష్కరో భూమన్, త్యాగోయం దుష్కరో భూమన్ కామానం విషయాత్మభి, కామానం విషయాత్మభి సుతరాన్ త్వయి సర్వాత్మాన్, సుతరాత్ త్వయి సర్వాత్మన్ అభక్తేరితి మే మతి, అభక్తేరితి మే మతి. త్యాగోయం దుష్కరో భూమన్ కామానం విషయాత్మభి సుతరాం త్వయి సర్వాత్మా అభక్తేరితి మే మతి. భావంబ భాష్యం చెప్పినది శిష్యులైనటువంటి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శిలా ప్రభుపాద్. భావము, ప్రభు సర్వాత్ముడా, ఇంద్రియ భోగ ప్రసక్తమగు చిత్తము కలవారికి, ముఖ్యముగా నీయడ భక్తి లేని వారికి అటి భోగ త్యాగము అత్యంత దుష్కరమని నా అభిప్రాయము. భాష్యము, నిజముగా దేవదేవుని యడ భక్తి కలవారు తమ భోగము కొరకు దేనిని అంగీకరింపక భగవత్సేవలో సమర్పించుటకు అనుకూలమైన వాటిని మాత్రమే స్వీకరించరు. దేవదేవుని భక్తియుక్త సేవ కొరకు గాక తమ స్వీయ భోగార్థము భౌతిక వస్తువులను కోరువారిని విషయాత్మభి అను పదము సూచించును. అటువంటి లౌకికుల చిత్తములు తదనుగుణముగా కలత చెందినవై ఉండును. భౌతిక భోగత్యాగము వారికి దాదాపు అసాధ్యమే. ఇది శ్రీ ఉద్ధవుని అభిప్రాయము. ఓం అజ్ఞానాతిమిరాందశ జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం యన తస్మై శ్రీ గురవే నమః. నమోం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితనామనే నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి వాంఛాకల్పతరు భేశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఈరోజు శ్లోకంలో, ఇంతకుముందు శ్లోకాలు మనం చూసినట్లయితే, ఇంతకుముందు శ్లోకంలో ఇక్కడ ఉద్ధవుడు చెప్తున్నాడు భగవంతునికి, దేవా, యోగ సాధన ఫలమును ఒసగువాడవు నీవే, పరమ కృపాలవై నీవు నీ ప్రభావముచే భక్తులకు యోగసిద్ధిని కలగజేదువు. ఈ విధముగా యోగము ద్వారా అనుభూతమయ్యేది పరమాత్ముడు నీవే అయ్యున్నావు. నీవే సమస్త యోగ బలములకు మూలము. నా యొక్క పరము లాభం కొరకై నీవు ఇప్పుడు సన్యాస పద్ధతి ద్వారా భౌతిక జగత్తును త్యజించే విధానం నాకు వివరించితివి. ఇంతకుముందు శ్లోకంలో ఉద్ధవుడు చెప్తున్నాడు కృష్ణుడికి, ఓ కృష్ణ, నీ కృపచేత నాకు ఇక సన్యాసాశ్రమం గురించి, ఈ భౌతిక ప్రపంచం యొక్క ఏ విధంగా నేను త్యజించాలి అనే దాని గురించి నాకు వివరించావు అని చెప్తున్నాడు. ఉద్ధవుడు వచ్చి కృష్ణుడికి చాలా సన్నిహితమైనటువంటి సహచరుడు. ఉద్ధవుడు సాక్షాత్తు కృష్ణుడు మాదిరే ఉంటాడు, సారూప్య ముక్తిని కలిగి ఉంటాడు. ఆయన యొక్క రూపురేఖలంతా కూడా జట్లు కృష్ణుని మాదిరే ఉంటాయి. కృష్ణుడిని, ఉద్ధవుణ్ణి కృష్ణుడు వృందావనానికి పంపిస్తాడు, దూతగా పంపిస్తాడు. తన యొక్క తల్లిదండ్రుల్ని, నందమహారాజు, యశోదమాతని, తర్వాత ఈ గోపికల్ని, గోపబాలుల్ని, వాళ్ళని ఓదార్చమని చెప్పి పంపిస్తారనమాట. పంపించినప్పుడు ఆయన వచ్చేటప్పుడు దూరం నుంచి చూస్తే వాళ్ళు కృష్ణుడే అనుకుంటారనమాట. ఆయన యొక్క వర్ణనగా, ఆయన యొక్క రూపం కానీ, ఆయన ధరించే వస్త్రాలు కూడా కృష్ణుడు ధరించిన తర్వాత ఆ తిరుమాలని ఆయన ధరిస్తాడనమాట. వస్త్రాలు కూడా అదేవిధంగా ఉంటాయి. అంత సన్నిహితంగా ఉండేవాడు కృష్ణుడికి. ఎప్పుడైతే కృష్ణుడు ఇక్కడి నుంచి భౌతిక ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడో, అతనికి అది చాలా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం అనమాట. విరహం, కృష్ణుడి యొక్క విరహంలో అతనికి చాలా కష్టం, ఇంకా అది వదులుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ విరహంలో అతను చాలా దుఃఖాన్ని పొందుతాడని చెప్పి గ్రహించి కృష్ణుడు ఏం చేశాడు, ఆయనకు జ్ఞానాన్ని ఇచ్చాడనమాట. సన్యాసాన్ని, ఎట్లా నువ్వు ఈ భౌతిక ప్రపంచాన్ని త్యజించాలి. ఇంతకుముందు శ్లోకాలు మనం చూడొచ్చు. మొదటి శ్లోకం ఎత్తుతంటే కృష్ణుడు ఏం చెప్తుందంటే, ఉద్ధవునికి, ఉద్ధవా నువ్వు నీకు ఎటువంటి పాపం లేదు, నువ్వెంతో పవిత్రుడివి, నా భక్తుడివి, ఇంకా నేను వెళ్ళిపోతుంటేనే ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగం ఎప్పుడు ప్రారంభమవుతుంటే కృష్ణుడు ఎప్పుడైతే భూమిని వదిలేశాడో అప్పటి నుంచి కలియుగము చెప్తున్నాడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. నేను వెళ్ళిపోవడంతోనే కలియుగ ప్రారంభమవుతుంది. ఈ కలియుగంలో జనాలు సర్వ పాపాలను చేస్తారు వాళ్ళు, కాబట్టి నువ్వు పాపరహితుడివి, నా భక్తుడివి, నువ్వు ఉండడానికి లేదు ఇక్కడ, నువ్వు వచ్చేసే, ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి వచ్చేసే అని చెప్పి మొదటి సూచన ఇచ్చాడనమాట ఈ అధ్యాయం మొదటి ప్రారంభమయ్యేటప్పుడు. తర్వాత ఏ విధంగా వదలాలి ఈ భౌతిక ప్రపంచాన్ని చెప్పి ఆ జ్ఞానాన్ని కూడా ఆయన ఇచ్చాడనమాట. మిగిలినటువంటి శ్లోకాలంతా కూడా ఇచ్చాను, చాలా బ్యూటిఫుల్ శ్లోకాస్. తర్వాత ఇది చెప్పిన తర్వాత ఉద్ధవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నువ్వు పరమ కరుణామయుడివి, నువ్వు నీ కరుణ వల్ల నాకు ఈ జ్ఞానాన్ని చెప్పావు, భౌతిక ప్రపంచాన్ని ఏ విధంగా త్యజించాలి అని చెప్పి. ఈ భౌతిక ప్రపంచం త్యజించేదంటే చాలా మందికి ఓకే, అది చాలా సున్నితమైనటువంటి విషయం అనమాట. దానికి మన ఆచార్యులు ఏ విధంగా ఉదాహరణ ఇస్తారంటే, ఏంది ఇది భౌతిక ప్రపంచాన్ని త్యజించడం ఏముంది, అందరూ దాని గురించి ఏం నాలెడ్జ్ ఎందుకు అవసరం అని చెప్పి మనం అనుకోవచ్చు. తప్పనిసరిగా ప్రతి ఒక్క జీవి జన్మించిన తర్వాత మరణం అనేది ఉంది, ఎవరు కూడా ఇక్కడ శాశ్వతంగా జీవించడానికి అవకాశము లేదు, అది అనియమం. అది భౌతిక నియమం ఏమంటే జరణం ఉంది, మరణం కూడా. దీనికి మన ఆచార్యులు ఏం చెప్తుంటే రెండు ఉదాహరణలు ఇస్తున్నారనమాట త్యజించే విధానం భౌతిక ప్రపంచాన్ని. పిల్లి తన పిల్లను తీసుకెళ్తుంది, ఏ విధంగా తీసుకెళ్తుంది, నోట్లో ఉంచుకొని ఎంతో ప్రేమతో, చాలా ఆప్యాయంగా, ఎంతో ప్రేమతో దాన్ని రక్షణ కోరుతూ ఆ పిల్లని పిల్లి ఏం చేస్తుంది, తీసుకెళ్తుంది. చూశారు, ఎంతమంది చూశారు పిల్లి పిల్లని తీసుకెళ్ళేది? అదే పిల్లి ఎలకని తీసుకెళ్తుంది, దెంతో తీసుకెళ్తుంది, నోటితోనే. పిల్లని దెంతో తీసుకెళ్తుంది, నోటితోనే. తీసుకెళ్లే విధానం ఒకటే, పిల్లి ఎలకని తీసుకుపోయే విధానము నోటితోనే తీసుకెళ్తుంది, పిల్లని తన బిడ్డను పిల్లిని తీసుకెళ్తే కూడా దేంతో తీసుకెళ్తుంది. ఈ భక్తియుక్త సేవలో లేనటువంటి వ్యక్తి ఈ భౌతిక ప్రపంచాన్ని అంటే ఈ శరీరాన్ని త్యజిస్తాడనమాట. త్యజించే విధానం ఏ విధంగా ఉంటుందంటే పిల్లి ఎలకని తీసుకుపోయే విధానం అనమాట. అది ఆనందంగా ఉంటుంది, పిల్లి ఎలకని తీసుకెళ్తే అది భయపడుతూ ఉంటుంది, రక్తం గారుతూ ఉంటుంది, అది ఎంతో నోటితోనే తీసుకెళ్లేది, ఆ పండ్లతోనే, ఆ నోటితోనే అదే పిల్లి తీసుకెళ్తుంది. భక్తి, అభక్తునికి పిల్లి ఎలకని తీసుకుపోయినట్టనమాట, శరీరం వదిలేది. అది భగవంతుని యొక్క సూచనలను ఆచరించి. చాలామంది ప్రశ్నిస్తుంటారు కదా, మీరు భక్తి చేస్తుంటారు మీకు చావు లేదా అంటారు చాలామంది, అంటారు మీకు దుఃఖాలు లేదా, మీకు మీరు చనిపోతున్నారు కదా. బట్ చనిపోయే దాంట్లో వ్యత్యాసం ఉంది, పిల్లి ఎలకని తీసుకుపోయే దాంట్లో వ్యత్యాసం ఉంది, పిల్లి పిల్లని తీసుకుపోయే దాంట్లో, నువ్వు చచ్చిపోయేదానికి భక్తుడు చచ్చిపోయేదానికి వ్యత్యాసం ఉంది అక్కడ. నువ్వు చనిపోయేటప్పుడు భయంకరమైనటువంటి కపపాత పిత్తాలంతా కంఠానికి అవరోధం అవుతూ ఉంటే కన్నులు కనిపించవు, నవరంధ్రాలంతా కూడా మూసుకుపోతాయి. చనిపోయేటప్పుడు ఏముందంటే ఏమి కనిపించవు, ఇంకా నవరంధ్రాలే కాదు 108 నాడులు ఉన్నాయి మన శరీరంలో, 108 నాడులు. ఈ నాడులు అన్ని క్లోజ్ అయిపోతాయి అనమాట, డెత్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. చనిపోయే మృత్యు సమయంలో ఏమవుతుందంటే శంకరాచార్య కూడా చెప్తున్నారు అన్నమాట, కొన్ని వందల వేల పాళ్ళు ఆయన ఈ లక్ష్మీ కరావలంబ స్తోత్రం చెప్తున్నాడు. కొన్ని వందల తేళ్లు కలిసి ఎట్లా ఏ విధంగా నొప్పి కలుగుతుందో అంత బాధను ఆ జీవుడు పొందుతాడనమాట. అన్ని నాడులు పూర్తిగా నీ శరీరమే ఏమవుతుందంటే ఒక బంధన అయిపోతుంది నీకు. నువ్వు లోపల ఉంటావు, ఏది కనిపించదు, ఏది పనిచేయదు. 108 నాడులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, నాసికలు పనిచేయవు, ఏది పనిచేయవు, మొత్తం క్లోజ్. ఆ పరిస్థితి అనమాట. అతనికి ఇష్టం ఉండదు, వదిలేదు ఈ శరీరం వదిలేదు, ఎందుకంటే శరీరం మీద బాగా పూర్తిగా బంధన కలిగి ఉంటారు. ఈ కోమాస్థితి అంటారు కదా మెడికల్గా, ఏదన్నా వాళ్ళు చెప్పచ్చు. కోమాస్థితి అంటే ఒక పక్క బయట పోయేదానికి అతనికి టైం అయిపోయింది, దాని మీద అటాచ్మెంట్ అనమాట, పోయేదానికి అతనికి ఇష్టమో లేదు, అట్లే ఉంటాడనమాట. పట్టుకుని నేను ఉండాలి, స్ట్రాంగ్ డిజైర్ అనమాట, ఉండాలి శరీరంలో ఉండాలి. అతనికి పోకూడదని ఉంటుంది, బంధన ఉంటుంది, వస్తువుల మీద బంధన ఉంటుంది, వస్తువుల మీద, తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మీద, దేశం మీద, లేదంటే బంధువుల మీద, ముఖ్యంగా శరీరం మీద. ఈ శరీరం మీద దీన్ని నమ్మకూడదు అనమాట. ఎక్కువ నమ్మకం ఎవరికంటే మనకు ఉండేది భగవంతుని మీద నమ్మకం ఉంది కదా, మన శరీరం మీద మనకు చాలా నమ్మకం అనమాట. మనం ఎక్కువ నమ్మేది మన శరీరాన్ని, ఎందుకంటే అహంకారి అంటే ఏమర్థము, శరీరం మీద నమ్మకం పెట్టుకున్నట్టు అహంకారం అనమాట. అంటే ఈ శరీరం యొక్క శక్తి, ఈ శరీరంలో ఉన్నటువంటి తెలివితేటల మీద, బుద్ధి, బుద్ధి మీద నమ్మకము, బుద్ధి బలం, మానసిక బలం, అది కూడా ఒక బలమే కదా, శారీరక బలం, దీని మీద పూర్తి నమ్మకం ఉంటుందంట వ్యక్తికి. భక్తులు దీనికి అతీతంగా ఉంటారు. కర్మలకి, ముఖ్యంగా కర్మకాండను ఆచరించే వాళ్ళకి, అభక్తులకి, వాళ్ళకి ఎక్కువ నమ్మకం దేని మీద ఉంటుందంటే శరీరం మీద నమ్మకం అనమాట. శరీరం, నేను ఏదైనా చేయగలుగుతాను, నా శరీరంతో నేను ఏదైనా చేయగలుగుతాను. అతను ఎక్కువ బంధన కలిగి ఉంటాడు శరీరం మీద, చాలా బాగా పోషిస్తారు శరీరాన్ని. చూడండి ఎంత బాగా పోషిస్తారు, బాగా దానికి మంచి ఆహారాన్ని ఇచ్చి, మంచి విశ్రాంతి, దానికి అంత పెద్ద పెద్ద ఇండ్లు కట్టేది అంత దేనికోసరమో, శరీరం కోసమే. మంచి దానికి మంచి వసతులు ఇవ్వాలన్నమాట శరీరానికి, మంచి ఎయిర్ కండిషన్స్ కానీ. కొద్దిగా ఎండ తగిలిందంటే ఇమీడియట్లీ ఏం చేస్తారు, ఈ శరీరానికి చల్లగా గాలి కావాలన్నమాట. మళ్ళీ ఇంకొంచెం ఎండ అయితే స్విమ్మింగ్ పూల్ కావాలి, తర్వాత మంచి ఆహారం కావాలి, మంచి పానీయాలు కావాలి, దీనికి మంచి సున్నితమైనటువంటి మసాజులు కావాలి, మంచి అలంకరణ కావాలి శరీరానికి. అన్ని పాపం ఎంత చూసుకుంటాడు అతను పుట్టినప్పటి నుంచి చనిపోయాడు, ఏదైనా చిన్న సమస్య వస్తే ఇమ్మీడియట్లీ దాన్ని ఎంత కేర్ చేసుకుంటారు, ఎంత అద్భుతంగా దానికి ఎంత చక్కగా చూసుకుంటారనమాట. దాన్ని చూసుకుని బాగా ఎంత అద్భుతంగా చూసుకుంటారనమాట, చూసుకుని అంత బాగా అతను అటాచ్మెంట్, దాని మీద బంధన, దాన్ని వదలాలి. ఇప్పుడు లాస్ట్ సెకండ్లో ఏమవుతుంది శరీరాన్ని, నువ్వు వదలలేదనుకో ఉపయోగం లేదు, నువ్వు టైం అయిపోతే వదిలేదు. ట్రైన్లో పోతుంటాం మనం, ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాం, ఇక్కడ నుంచి కలకత్తాకి టికెట్ తీసుకుంటాం అనుకో, మనం జర్నీ ఒక రోజు రెండు రోజుల్లో చేసిన తర్వాత కలకత్తా స్టేషన్ వచ్చిన తర్వాత దిగకపోతే ఏం చేస్తారు, రైల్వే పోలీసు వచ్చి ఏం చేస్తారు, మెడబెట్టి బయటేస్తారు అన్నమాట లగేజీలతో పాటు. మనం కానీ లేదు నేను టికెట్ కొనుక్కున్నాను, ఈ సీట్ నాదంటే లేదు, నీ టైం అంతవరకే, నీ సీట్ ఎంతవరకు, నీ యొక్క ప్రదేశము గమ్యం వచ్చేంతవరకే నీ సీటు, తర్వాత నిన్ను పెట్టరు, నువ్వెంత లబోదేబో కొట్టుకున్నా కానీ పెట్టరు. ఆ విధంగా దీంట్లో ఎంత టైమో అంత టైం అనమాట, ఎంత సమయమో అంత సమయం. 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, మనకు అక్కడ ఉంటుంది కదా ఇన్ని కిలోమీటర్లు, 400 దాంట్లో రాసింటారనమాట జర్నీ, ఎన్ని కిలోమీటర్లు అని చెప్పి జర్నీ రాసింటారు, ఎంత టైం రాసేసింటారనమాట టికెట్లో. ఆ విధంగా మనకు కూడా ఇన్ని రోజులు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఎంత టైం ఉంది అంత టైము. దాని తర్వాత మనం ఉండాలనుకున్నా కానీ వీళ్ళు కాదు, అది అసంభవం అనమాట, అజ్ఞానం అంటారు దాన్ని. దానికే ధర్మరాజుకి యక్షుడు వేసిన ప్రశ్నలో ఒక ప్రశ్న వచ్చి యక్షుడు అడతాడనమాట, నిజమైన ఆశ్చర్యమేమి, ఆశ్చర్యమేమిటి, ఆశ్చర్యకర విషయం ఏంది ఈ ప్రపంచంలో, ఆశ్చర్యకర విషయమేమి. మనం చెప్తుంటాం కదా ఆశ్చర్యాలు ఉన్నాయి కదా, కొన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఆశ్చర్యం అంటే వండర్, వండర్. ఎవరున్నా కానీ బిల్డింగ్ ఎక్కి దూకేసినారనుకో, దూకేసి కాళ్ళు నించుకోకుండా ఉంటే అది వండర్ అనమాట, వాడు కాళ్ళు ఇరక్కున్న దూకితే అది వండర్. కోతులు ఎన్నో దూకుతుంటాయి కదా, కోతులు పెద్ద పెద్ద బిల్డింగ్ నుంచి దూకేస్తూ ఉంటాయి, వాడి కాళ్ళు ఇరగవు, అది వండర్ లేదనమాట. మనిషి పైకి ఎక్కి దూకేసాడనుకో వండర్ అనమాట, అది ఇది వండర్, ఆశ్చర్యం. రకరకాల ఆశ్చర్యాలు ఉంటాయన్నమాట. పెద్ద ఫ్లడ్లు వచ్చి ఎవరిని చచ్చిపోలేదనుకో నీళ్ళలో ఉండి, అది వండర్ అనమాట, ఆశ్చర్యం. అయితే నిజమైన ఆశ్చర్యం ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మన ధర్మరాజు చెప్తున్నాడు అనమాట, హని హని భూతాని గచ్చంతి హిమాలయం శేషసావి ఇత్తంచి ఇచ్చంతి కిమ్ ఆచరతి పరం. అంటే ఈ ఒక్కొక్క క్షణము కొన్ని వేల జీవులు హిమాలయానికి వెళ్ళిపోతుంటాయి, అంటే ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోతుంటారు, చనిపోతుంటారు. అయితే చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటే జీవించినటువంటి వ్యక్తులు ఏమనుకుంటారంటే, నాకు మరణం లేదు, నేను ఇక్కడే ఉంటాను. మనం కూడా పోతాం కొన్నిసార్లు శ్మశాన దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకుంటా, అయ్యో పాపం చనిపోయినాడు అంటాం, బాధపడతాం. అది మనకు జరుగుతుంది అని చెప్పి మనం అనుకోం. ఒకవేళ ఇది తత్వపరంగా అనుకున్నా కానీ సాక్షాత్కారం పరంగా మనకు అది సాక్షాత్కారమే లేదు. అదే ఇక్కడ చెప్తున్నాను, ఉద్ధవుడు వాళ్ళకి అది అర్థం కాదని చెప్తున్నాడు ఆయన. ఒకవేళ మనం పోతున్నాం మనం అనుకోం, అసలు ఒకవేళ ఫిలాసఫికల్గా అనొచ్చు, మనం తత్వపరంగా అవును మనం కూడా ఇంతే కదా అనొచ్చు. అయితే అంతరంగికంగా ఎంత దాన్ని మనం సాక్షాత్కరించుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది అంతరంగికంగా రియలైజేషన్ ఇంపార్టెంట్, అక్కడ సాక్షాత్కారం ఇంపార్టెంట్. అది కన్విన్స్ కాము, అదే మాయ అంటే. మాయ అంటే ఏదో మనం పోతా ఉంటే ఒక బొమ్మ అది కనిపించేది కాదు, మనకి ఏదైతే నిజమైంది నిజమైనటువంటి విషయాన్ని నిజం కాకుండా చూపించేది అనమాట. మనం శాశ్వతం కాదు శాశ్వతంగా అనుకుంటున్నాం మనం. మనం ఎప్పుడు రిలీజ్ కాము, మనం కూడా ఈ సిచ్యువేషన్ వస్తుంది వస్తుంది అనుకుంటాం, కానీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడో కదా అనుకుంటాం. టైం అనేది చాలా ఫాస్ట్, చాలా వేగంగా పోతూ ఉంటుంది. కాలం అనేది చాలా వేగంగా పోతుంటుంది, మృత్యు అనేది చాలా వేగంగా వెళ్ళిపోతుంది, కాలం అనేది చాలా వేగంగా పోతుంది అనమాట. కాబట్టి ఈ ఉద్ధవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ బద్ధజీవికి ముఖ్యంగా డివోటీస్కి కొంచెం కష్టం, ఎంతో స్ట్రాంగ్ సాధన ఉండి నియమాలు పాటిస్తూ ఉంటారు, భక్తుల యొక్క సంగత్యం ఉంటుంది, పాప జీవితం అనేది లేదు, శాస్త్రాలు అధ్యయనం చేస్తుంటారు, అప్పుడే సాక్షాత్కారం పొందేది. అది మనకు సాధన భక్తులు ఉండే వాళ్ళకి భగవంతుని కృపచేత వీలవుతుంది. బద్ధస్థితులు ఉండే వ్యక్తి ఎటువంటి సాధు సంగత్యం లేకుండా పూర్తిగా భౌతికమైనటువంటి భోగ జీవితంలో పడిపోయిన వ్యక్తికి సాక్షాత్కారం అనేది రాదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ బద్ధస్థితిలో ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు శరీరాన్ని పూర్తిగా నేనని భావించడం వల్ల, భౌతికమైనటువంటి ఈ యొక్క విషయాలలో లోను కావడం వల్ల వాళ్ళకి చివరి గమ్యం ఏమవుతుంది, చివరిగా చాలా దుఃఖాలని పొందాల్సి వస్తుంది. ఎందుకంటే శరీరాన్ని పోషించే దానికోసం రకరకాల పాప జీవనాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆనందం అనేది పొందొచ్చు. ఇప్పుడు శాస్త్రాలు చెప్తున్నారు మనమేమి ఆనందంగా ఉండకూడదని చెప్పడం లేదు, ధర్మం ప్రకారము భక్తియుక్తి సేవలో ఆనందంగా ఉండమని చెప్పి మన ఆచార్యులు చెప్తున్నారు అన్నమాట. అయితే కలియుగ జనాలు ఏం చేస్తారంటే, వాళ్ళ ఆనందము భౌతికమైన జీవనంలో తమోమయమైన జీవనంలోనే పొందాలని చెప్పి బయటపడతారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తాను, ఇంకా ఈ క్లియర్గా అర్థమయ్యే దానికి. మానవుడు ఉన్నాడు, పంది ఉంది, మనం చూస్తుంటాం, పందులు కూడా చూస్తుంటాం. పందులకి వాటి పొందేటువంటి ఆనందం ఏమి, మురికి నీళ్ళలో ఉంటాయి అవి, మురికి నీళ్ళల్లో చాలా ఆనందంగా తిరుగుతూ అవేం చేస్తాయంటే వాటికి ఆనందం అక్కడ ఆ నీటిలో అవి ఆహారాన్ని తింటూ అక్కడ ఆ నీటిలోనే స్నానాన్ని చేస్తూ అవి దొల్లుతూ ఉంటే వాటికి ఆనందం. మనం వాటిని చూస్తే చాలా అసహ్యం మనకి, మనకు ఆనందం కలుగుతుందా పంది జీవితాన్ని చూసి? పంది జీవితాన్ని చూసి ఎవరు ఆనందాన్ని పొందలేరు. ఆ జీవితం చూసి మనం ఏమనుకుంటామో, మనకి బాధ కలుగుతుంది ఆ పందిని చూసినప్పుడు, అరే రే ఎందుకు ఇది ఇట్లా అల్లాడుతుంది, ఎంత దుర్భర జీవితం, ఎంత కదా కష్టం, అది ఎంత నీచమైన జీవితం కదా, ఆ మురికి నీటిలో అసలు మనం వాటి పక్కకు కూడా వెళ్ళాం, ఆ నీటి పక్కకు కూడా మనం వెళ్ళాం. అసలు తలుచుకునేదానికే మనకు ఊహ అతీతం అనమాట. ఆ జీవితంలో ఆనందాన్ని పొందడం అనేది మనకు ఆలోచించమన్నమాట. అయితే ఆ జీవి, ఆ శరీరంలో జీవి ఏం చేస్తుంది, బాగా ఆనందాన్ని, అంటే మానవుడికి పందికి వ్యత్యాసం అనమాట. అదేవిధంగా భౌతిక వ్యక్తికి భక్తునికి అంత వ్యత్యాసం ఉందన్నమాట. భౌతిక జీవితము అది దుర్భరమైనటువంటి జీవితం, ఆధ్యాత్మిక జీవితము ఎంతో ఆనందమైనటువంటి జీవితం. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతిక వ్యక్తిని చూసినప్పుడు, మనం పందిని చూస్తే ఏ విధంగా మనం బాధను పొందుతామో, దుఃఖాన్ని పొందుతామో, ఆనందాన్ని పొందామో, ఆ విధంగా వాళ్ళు భావిస్తారన్నమాట. వాళ్ళు బాధపడతారు, అరే ఈ వ్యక్తి భౌతిక జీవితంలో ఉన్నారు, అతనే అదే ఆనందం అని చెప్పి, దానికేమో ఆనందమే అది, పందికి అదే ఆనందము. అయితే సర్వోత్కృష్టమైనటువంటి ఆనందం అది కాదు, అది తామసిక ఆనందం, దానికంటే ఉన్నతమైనటువంటిది ఉండదు. ఆనందమే చెప్పచ్చు అనమాట, భౌతిక వ్యక్తి చెప్పచ్చు నేను ఆనందంగా ఉన్నానని చెప్పచ్చు,
బట్ అది సర్వోత్కృష్టమైన ఆనందం కాదు అని చెప్తున్నాం మనం. తాత్కాలికమైనటువంటి ఆనందం, నీచమైనటువంటి ఆనందం. సర్వోత్కృష్టమైన ఆనందం వచ్చి ఆధ్యాత్మిక జీవితంలో ఉంది, భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో ఉంది, భగవంతుని యొక్క నామ సంకీర్తనలో ఉంది. ఎటువంటి స్థితిలో కానీ భౌతిక వ్యక్తి, ఇది భౌతిక జీవితంలో నిమగ్నమైన వ్యక్తి ఎప్పుడు కూడా అతను ఈ భౌతిక ప్రపంచం గురించి వైరాగ్యం అతనికి రాదు, భౌతిక ప్రకృతిలో వైరాగ్యం రాదు అతనికి. ఎందుకంటే పూర్తిగా తమోగుణంలో రజోగుణంలో నిమగ్నం అయిపోయింటాడు. భక్తుడు అట్లా కాదు, భక్తుడు ఈజీగా వదిలేయగలుగుతాడు. భక్తుడు సులువుగా అతను ఏం చేస్తాడు, ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేయగలుగుతాడు, అన్నింటిని వదిలేయగలుగుతాడు. అతను శరీరాన్ని కూడా వదిలేయగలుగుతాడు. ఏదైనా మనం చూడొచ్చు ఇక్కడ మన పురాణాల్లో చూసినట్లయితే గొప్ప గొప్ప భక్తులంతా కూడా, గొప్ప గొప్ప ఆచార్యులు కానీ, గొప్ప గొప్ప భక్తులు కానీ వైరాగ్యాన్ని ఏ విధంగా ప్రదర్శించారు. ప్రహ్లాద్ మహారాజు కావచ్చు, బలి మహారాజు కావచ్చు, బలి మహారాజు, భరత మహారాజు, భరత మహారాజు ఆయన ఎంత రాజు, ఆయన మొత్తం ప్లానెట్కే రాజు అతను. భారతదేశానికే ఇప్పుడు పేరు వచ్చి భరత మహారాజు వల్ల వచ్చిందనమాట. ఆయన ఏం చేశాడు, ఎప్పుడైతే ఆయనకి ఈ భగవంతుని మీద భక్తియుక్తి సేవ చేయాలనిపించిందో అతను రాజ్యాన్ని అంతా వదిలేశాడనమాట. రాజ్యాన్ని వదలడం అంటే అంత సులువు కాదు. అతని రాజ్యము ఎటువంటి శత్రువులు లేరు. లైక్ భక్తి సిద్ధాంత్ మహారాజ్ చెప్తాడు, ఈ కలియుగంలో వైరాగ్యం ఏ విధంగా ఉంటుందంటే, ఒకరోజు ఏమైందంటే ఒక పండితుడు, మంచి పండితున్నాడు మా గ్రామంలో, అతను ఏం చేశాడంటే భార్య చెప్పిందనమాట పోయి బొరుగులు తీసుకురమ్మని చెప్పిందనమాట. ఇది భక్తి సిద్ధాంత్ మహారాజ్ ఉపదేశ వాక్యానంలో చెప్పాడనమాట. సరే అతను బజార్కు పోయాడు, బొరుగులు ఒక చిన్న మూట తీసుకున్నాడు, దారిలో వస్తూ ఉన్నాడు అనమాట. వస్తుంటే పెద్ద గాలి వచ్చింది, వర్షపు గాలి వస్తుంది కదా అప్పుడప్పుడు, పెద్ద పెద్ద మేఘాలంతా వచ్చి గాలి వస్తుంది అనమాట. ఇతను ఆ గ్రామానికి రావంగానే, దగ్గరికి రాగానే పెద్ద గాలి వచ్చింది. అతను ఎంతో గట్టిగా పట్టుకున్నాడు ఆ బొరుగుల్ని. ఆ గాలి ఎంతో చాలా గట్టిగా వచ్చిందనమాట, తుఫాను మాదిరి. అతను చెద్దరు పైకి లేచిపోయింది, ఆ బొరుగులు మూట కింద పడిపోయిందనమాట ఆ గాలికి. ఆ పడంగానే ఆ బొరుగులంతా పైకి లేచిపోయాను అనమాట. చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తూ ఉన్నారు, అరే అరే ఈ పండితుడు బొరుగులంతా వెళ్ళిపోతున్నాయని చెప్పి. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇతనికి ఒక ఆలోచన వచ్చి, ఓ ఎంత దురదృష్టకరం నాకి అని చెప్పి అట్లా భావిస్తూ, ఇంక బొరుగులు వెళ్ళిపోతున్నాయి కదా, దాన్ని ఏదో విధంగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని చెప్పి ఒక్కొక్క పక్క తిరిగి ఆ బొరుగుల్ని అర్పించేస్తున్నాడు. ఎందుకంటే అవి గాలికి లేచిపోయినాయి అవి. ఇప్పుడేం చేస్తున్నాడు, లేచిపోయిన బొరుగుల్ని కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పి చెప్తాను. ఇట్లా అనమాట మన వైరాగ్యం ఎట్లా పోతుంది, కృష్ణుడికి అర్పించేస్తాం. తర్వాత పిల్లవాడు వచ్చారనమాట అక్కడికి వచ్చి, నాన్నగారు వాళ్ళ కొడుకు వచ్చారు, అమ్మ వెయిట్ చేస్తుంది అక్కడ బొరుగుల కోసం అని చెప్పి చెప్పారనమాట. జనాలకు అర్థమైపోయింది ఇతను వైరాగ్యం ఎంత వైరాగ్యం అని చెప్పి. అట్లా మనకి ఏదైతే వెళ్ళిపోతుందో కొంతమంది చేస్తాంట, డబ్బులు ఇవ్వమంటే ఎవరనమాట. ఒకసారి నేను పర్సనల్గా నాకు తెలిసింది, ఒక వ్యక్తి నుంచి డబ్బులు అడిగాం అనమాట, డొనేషన్ ఏదో బుక్స్కో జన్మాష్టమికో. అతను, నా దగ్గర ఏముందండి అంత ఏం నా దగ్గర లేదని చెప్పాను. ఇంట్లో దొంగలు పడి అంతా ఎత్తుకెళ్ళిపోయినారు. మళ్ళీ వచ్చి ఒక నెల తర్వాత నా దగ్గర చెప్తున్నాడు, ప్రభు కృష్ణుడికి ఇచ్చేసినారు అనుకుంటున్నాను ప్రభు అని చెప్తున్నాడు అనమాట. అంతకుముందే ఇచ్చేయచ్చు కదా కృష్ణుడికి, దొంగలు ఎత్తిపోయేదాకా ఎందుకు, దొంగ ఎత్తిపోయిందాన్ని, నువ్వు దొంగలు ఎత్తుకుపోయిన దాన్ని కృష్ణుడికి ఎట్లా ఇచ్చినట్లు అవుతుంది, దొంగ అది ఎత్తుకుపోయింది, అది ఎత్తుకుపోయింది దొంగ కృష్ణుడికి. ఇంకొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇంట్లో తగులు పెట్టుకుంటారనమాట పెద్ద పెద్ద వాళ్ళు, వృద్ధులు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ధనమంతా సంపాదించుంటారు ఎంతో కష్టపడి అంతా. తర్వాత అందరూ చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే బంధువులు దాన్ని దోచుకునేస్తారనమాట. మన దగ్గరకు చెప్తారు, నా ఆస్తంతా కోల్పోయినాను, నేను అంతా కృష్ణుడికి ఇచ్చేసాను అనుకుంటున్నాను, ఇప్పుడు వచ్చి నా జీవితాన్ని కృష్ణుడికి నేను ఇచ్చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా ఉంటుంది వాళ్ళ వైరాగ్యం. నిజమైన వాళ్ళ దగ్గర నిజంగా ధనం ఉన్నప్పుడు, నిజంగా శక్తి ఉన్నప్పుడు, శరీరంలో శక్తి ఉన్నప్పుడు, ఇంద్రియాలంతా బాగా పనిచేసేటప్పుడు భగవంతునికి వాళ్ళు శరణాగతి పొందరు. అది నిజం. భరత మహారాజు ఆ విధంగా కాదు, ఆయన శరీరంలో శక్తి ఉంది, ఇంద్రియాలు బాగా ఉన్నాయి, మనసు బాగా ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, శత్రువులు లేరు, శత్రువులు లేనటువంటి రాజ్యం, అన్నీ ఉన్నాయి ఆయనకి. అయినా కానీ కృష్ణుని మీద ఆకర్షణ అనేది ఉంది. కృష్ణుని మీద ఆకర్షణ ఉంది దానికి. కాబట్టి అతను ఏం చేశాడు? వదిలేశాడు. బలంతంగా వదల్లా భౌతిక జీవనాన్ని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనము, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఆలోచన వస్తుంది అనమాట, ఎందుకంటే మన సాధన భక్తులు ఉన్నాం కాబట్టి. అది సాధ్యమవుతుందా? భౌతిక జీవనాన్ని వదిలేది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు కదని చెప్పి మనం అనుకోవచ్చు. సాధ్యమవుతుంది, ఎందుకంటే మనము భరత మహారాజు ఎందుకు ఆ విధంగా వదలగలిగినాడంటే అతను కృష్ణుని మీద ఎంతో ఆకర్షణ ఉంది, భగవంతుని మీద ఎంతో ప్రేమ ఉంది. ఆ ప్రేమ, భగవంతుని మీద ఆకర్షణ అతనికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అతను పూర్తిగా సంతృప్తి అయ్యాడు. అతని హృదయము సంతృప్తి అయింది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. కృష్ణుడు భక్తులు చెప్తున్నాడు, ఎప్పుడైతే బ్రహ్మభూత స్థితిలో ఉంటాడో, పూర్తిగా భక్తియుక్తి సేవలు నిమగ్నమై ఉంటాడో, అతని హృదయం పూర్తిగా ఆనందంగా ఉంటుంది. అతనికి బయట నుంచి ఆనందాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనము మామూలుగా ఏం చేస్తారంటే ఈ పాలతో తయారు చేస్తారు కదా, ఏమంటారు దాన్ని, రసమలై చేసినప్పుడు మనం కొద్దిగా మొదట పాలు పగలగొట్టి దాన్ని పన్నీర్గా చేసి రసమలై చేస్తారు. చేసిన తర్వాత కొద్దిగా షుగరు పాకాన్ని పోస్తారనమాట. పోస్తే అదేం చేస్తుంది, లాక్కుంటుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా షుగర్ వేసాం మనకు ఏమవుతుంది, అది ఇంకా కొద్దిగా లాక్కుంటుంది. పూర్తిగా ఆ రసమలై ఆ ఉంటుంది కదా, దాన్ని మొత్తం తీపినంత లాక్కున్న తర్వాత మళ్ళీ షుగర్ వేస్తారు లోపలికి, అదే పోదు, అది పూర్తిగా నిండిపోయింది అనమాట. ఆ రసంతో బాగా నిండిపోయింది, పూర్తిగా సాటిస్ఫైడ్ అనమాట. అది దాన్ని పూర్తిగా లోపల అది పూర్తిగా దాన్ని తీస్తే తెలుస్తుంది మనకి ఎంతో లోపలంతా కూడా ఆ తీపిదనము నిండిపోయింది అనమాట. ఇంకా బయట నుంచి ఇంక లోపలికి అవసరం లేదు, ఇంక దానికి ఇంక తీసుకోవాల్సిన అవసరము లేదు. ఆ విధంగా హృదయంలో కృష్ణుని మీద భక్తి ఉన్నప్పుడు, హృదయం పూర్తిగా పవిత్రమైనప్పుడు, అతను పూర్తిగా కృష్ణుడికి ఆకర్షితుడైనప్పుడు, భక్తియుక్త సేవలు పూర్తిగా నిమగ్నమైనప్పుడు అతను పూర్తిగా ఆనందాన్ని చెందుతాడు. ఇక అంతరంగికంగా ఆనంద ఆత్మారామస్యమునియో అదే చెప్పేది అనమాట భాగవతం శ్లోకంలో. చైతన్య మహాప్రభు దాని గురించే సర్వం భట్టాచార్య దగ్గర చర్చ జరిగింది. ఆత్మారాములు అంటారు. ఆత్మారాములు అంటే వాళ్ళ హృదయంలోనే వాళ్ళు పూర్తిగా ఆనందాన్ని చెందుతారు. ఎప్పుడైతే అతను హృదయంలో ఆనందాన్ని చెందుతాడో ఇంకా బయట నుంచి ఆనందం అతనికి అవసరం లేదు. కృష్ణుని మీద ఎప్పుడైతే అతనికి ఆకర్షణ ఉంటుందో భౌతిక ప్రపంచం నుంచి ఆకర్షణ అనేది పోతుంది. సులువైన మార్గం అనమాట ఇది, కష్టం కాదు. అయితే భౌతిక వ్యక్తికి చాలా కష్టం, ఎందుకంటే అతను భగవంతుని యొక్క నామంలో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే నామంలో రుచిని పొందలేదు. అతను భగవంతుని యొక్క భక్తియుక్తి సేవలో ఆనందాన్ని పొందడం లేదు, భగవంతుని యొక్క కథను వినడంలో ఆనందాన్ని పొందడం లేదు. కాబట్టి అతనికి కృష్ణుని దగ్గర ఉన్నటువంటి ఆనందం, కృష్ణ చేతిలో ఉన్న ఆనందాన్ని అతను పొందలేడు కాబట్టి భౌతిక ఆనందాన్ని వదలలేడు అతను. అదే భక్తుడు ఎప్పుడు మన ఈ సద్గో శాస్త్రంలో ఉంది కదా, వాళ్ళు ఎప్పుడు గోస్వాములు ఎప్పుడు ఏం చేస్తుంటారు, ఈ రాధాకృష్ణుల ప్రేమలో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారనమాట. ఎందుకు రూపగోస్వామి సనాతన గోస్వామి పెద్ద పెద్ద పదవుల్ని వదిలేయగలిగినారంటే వాళ్ళు బాధతో వాళ్ళు వదలలేదనమాట. వాళ్ళకి అసలు దాని మీద ఆసక్తే లేదు. దానికంటే ఉన్నతమైనటువంటిది హృదయం పూర్తిగా సంతృప్తి చెందున్నారనమాట వాళ్ళు. ఆ సంతృప్తి ఏం చేస్తుందంటే భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో ఎంతో దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి, భగవంతుని యొక్క లీలా శ్రవణంలో ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి, భగవంతుని యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి భౌతిక జీవనాన్ని తుచ్ఛంగా వదిలేశారనమాట. భరత మహారాజు అట్లే వదిలినాడు, మన గోస్వాములు అట్లే వదిలినారు, ప్రభుపాద వారు అట్లే వదిలేశారనమాట. మనకు కొంచెం కష్టంగా ఉంది భౌతిక వ్యక్తికి, అసలు సుసాధ్యం అసాధ్యం. ఇక్కడ అదే చెప్పిందండి ఉద్ధవుడు, ఈ భౌతిక వ్యక్తి భౌతిక ప్రపంచాన్ని త్యజించలేడు, భోగ జీవితాన్ని, అది వీలు కాదు అతనికి, ఎందుకంటే దాంట్లో ఆనందాన్ని పొందుతున్నాడు అతను. బట్ భక్తుడు సులువుగా వదిలేయగలుగుతాడు, ఎందుకంటే అతని ఆనందము కృష్ణులో ఉంది, కృష్ణుని యొక్క సేవలో ఉంది, అతనికి ఏం అవసరం లేదు. అతను పూర్తిగా అడవిలో వదిలేసినా కానీ ఆనందంగా ఉంటాడనమాట. అతను భౌతికి చచ్చిపోతాడు, 2 రోజులుగా చచ్చిపోతాడు. ధ్రువ మహారాజు ఆనందంగా ఉన్నాడు, చిన్న పిల్లవాడైనా కానీ ఎంతో ఆనందంగా ఉన్నాడు అతను, ఎందుకంటే అతను యొక్క భగవంతుని యొక్క. మనం ఉపవాసం మామూలుగా ఏమంటే ఏకాదశి ఉపవాసం కదా, మనము ఏకాదశి ఉపవాసం చేస్తాం కదా, దాని యొక్క అర్థం ఏమంటే మన యొక్క సాధనలు ఏం చేయాలంటే మనకు ఆ రోజు కష్టంగా ఉంటుంది ఉపవాసం. మీరు ఆలోచించండి, మనకు అది చాలా కష్టం. ఏకాదశి రోజు ఆహారాన్ని త్యజించాలంటే కష్టం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం నామ రుచిని పెంచుకోవడం వల్ల దాని మీద ఆసక్తి ఉండకూడదు. మన హరే కృష్ణ మంత్రాన్ని జపము, భగవంతుని యొక్క భక్తియుక్త సేవ, అది ఎంతో రుచినిస్తా ఉంది, ఈ ఆహారం అనేది నాకు అవసరం లేదు, ఆ రుచి వద్దు అనే స్థాయికి మనం చేరుకోవాలన్నమాట. అందుకోసం ఏకాదశి వ్రతం దాని యొక్క గమ్యం అది. ఏదైతే ఆహారంలో నేను ఆనందాన్ని పొందుతున్నానో, ఈ ఆహారం తినడంలో, నిద్రపోవడంలో, అది అదొక రకమైన ఆనందం. నిద్రపోయేది ఒక ఆనందము, భౌతిక ఆనందము, తినేది కూడా ఒక ఆనందం. కాబట్టి ఆ రోజు మనకు ట్రైనింగ్ అన్నమాట, శిక్షణ. ఆ రోజు మొత్తం ఆహారం లేకున్నా, నిద్ర లేకున్నా కానీ మనం ఆనందాన్ని నేను పొందుతున్నాను, దానికంటే ఇంకా మించినటువంటి ఆనందం. ఇప్పుడు గోస్వాములు రోజుకి 2 గంటల సేపు, 1 గంట సేపు హరే కృష్ణ మంత్ర నిద్రపోయేవాళ్ళు, విశ్రాంతి తీసుకునేవాళ్ళు. మిగిలిన సమయం అంతా కూడా వాళ్ళు కృష్ణ చైతన్య కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అంత ఆనందాన్ని పొందుతున్నారు. అది మనం కానీ అనుకరించకూడదు. వాళ్ళని అనుకరిస్తే మనం ఏమవుతాం అంటే, ఒకరోజు 2 రోజులు చేస్తాము, 3 రోజు ఫాలోన్ అయిపోతాం. కొంతమంది చేస్తారనమాట ఉపవాసం, చాలా కఠినంగా చేస్తారనమాట. బట్ ఎప్పుడు చేయాలి, మనం నిజంగా భక్తియుక్తి సేవలో ఆనందాన్ని పొందినప్పుడు, మన హృదయం పూర్తిగా సంతృప్తి చెందినప్పుడు, మనకు దాని మీద ఆసక్తి లేకుండా అది సహజంగా రావాలది. మనం ఫోర్స్గా చేయకూడదు, మన దాన్ని ఇంద్రియాలని బాధ పెట్టకూడదు అనమాట దాన్ని. అందుకనే కఠినమైనటువంటి తపస్సుల్ని మన ప్రభుపాద వారు దాన్ని సమ్మతించలేదన్నమాట. మనం నేచురల్గా మనకు ఆనందం వచ్చినప్పుడు, నేచురల్గా మనకు దాని మీద అవగాహన ఆసక్తి లేనప్పుడు వదిలేదు, కానీ మనం కఠినంగా దాన్ని హింసించుకోకూడదు అనమాట, శరీరాన్ని హింసించుకోకూడదు. కాబట్టి ఇక్కడ భౌతిక వ్యక్తికి ఆధ్యాత్మిక వ్యక్తికి ఇది తేడా అనమాట. భౌతిక వ్యక్తి ఎప్పుడు అతను ఈ లైక్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తారన్నమాట ప్రభుపాద వారు. అవును, ఒకసారి అడుగుతారనమాట కొంతమంది భక్తులు అడిగినప్పుడు, ప్రభుపాద వారు దీనికి ఉదాహరణ ఇస్తాడు. మామూలుగా వ్యక్తి సైకిల్లో పోతూ ఉంటాడు, అతని సైకిల్ వదిలేయని చెప్పామనుకో, అతను వదలడు. అతనికి కారు ఇచ్చి సైకిల్ వదిలేయమంటే చాలా ఆనందంగా వదిలేస్తాడు. అదేవిధంగా ఈ ఇంద్రియాలని, భౌతిక జీవనాన్ని వదిలేయంటే వదలవే, దానికి ఉన్నతమైనటువంటి రుచినిచ్చి వదిలేయమంటే వదిలేస్తాడు. కాబట్టి అదేవిధంగా భౌతిక జీవనాన్ని వదిలేయి అంటే వ్యక్తి వదలలేడు, అంటే అతను సైకిల్ పట్టుకున్నాడు అనమాట గట్టిగా. అతనికి కారు ఇవ్వాలి అంటే ఏమి, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇవ్వాలి. మనం కూడా ఫోర్స్ చేస్తూ ఉంటాం అనమాట కొన్నిసార్లు, అయ్యి మంగళారతికి లేయి, జపం చేయి, బుక్స్ చదువు, భావతను చదువు, ఫోర్స్ చేస్తుంటాం. కొంతవరకే అది మనం దాంట్లో ఆనందం ఇవ్వాలి, దాంట్లో అతను ఆనందాన్ని పొందాలి, అప్పుడు ఆటోమేటిక్గా వస్తాడు అతను మంగళారతికి వస్తాడు, జపంకి వస్తాడు, భాగవతం క్లాస్కి వస్తాడు, భక్తియుక్తి సేవను కూడా చేస్తాడు. ఆ స్థాయికి మనం చేరాలి. అది ఫోర్స్గా ఎన్రోల్ చేయలేమన్నమాట, మనం మనసుని ఫోర్స్గా చేయలేమన్నమాట. దాంట్లో మనం నిజమైన ఆనందాన్ని మనము పొందాలి, ఆనందాన్ని పొందాలి, అప్పుడు దాన్ని మనం లైక్ సైకిల్ని. అదేవిధంగా భౌతిక 4 నియమాలు మనం ప్రచారం చేసేటప్పుడు ఫస్ట్ మనం చెప్పేసామనుకో, కొన్నిసార్లు ప్రచారానికి వెళ్తుంటాం మనం, పోతా ఉంటేనే ఫస్ట్ మనం చెప్పేది ఏమంటే, కొంతమంది నువ్వు మాంసం తినద్దు, మద్యపానాన్ని సేవించద్దు, జూదం మారద్దు, మత్తుపాన్ని సేవించద్దు అని చెప్పేసామనుకో, వాళ్ళకి ఆనందం అదే, వాళ్ళ జీవితమే అది. కొంతమంది అడుగుతారనమాట, ఇది లేకపోతే మాకు జీవితం ఏముంది ఇంక అంటారనమాట వాళ్ళు. ఎందుకంటే పంది చెప్పాను ఇంతకుముందు చెప్పినట్లు, పందికి అది ఆనందం, దాన్ని మనము బురదలో నుంచి రా అన్నామనుకో, దాన్ని అది ఎక్కడికి పోవాలి, ఇంకా దానికి ఎక్కడి నుంచి ఆహారము, ఎందుకంటే దాని జీవనమే అది. నువ్వు తీసుకొచ్చి క్లీన్గా చేసి ఒక మంచి ఒక పార్క్ తయారు చేసి దానికి మంచి కార్పెట్ గ్రాట్ వేసి హల్వా పెట్టావు, ఆనందంగా ఉండదు దాని జీవనం, అది దాని బతికే, అది భౌతిక వ్యక్తి బతికే అది. ఏది మాంస భక్షణ, మద్య వ్యభిచార చూడాలి మన బతుకు. నువ్వు ఉన్నతమైనటువంటి కాన్షియస్నెస్ ఇవ్వాలి, చైతన్యం ఇవ్వాలి అతనికి. మొదట హరే కృష్ణ మంత్రం ఇచ్చి, వైష్ణవుల సాంగత్యం ఇచ్చి, ప్రసాదాన్ని ఇచ్చి, భగవంతుని యొక్క కథలో రుచి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వదిలేస్తాడు అతను. చిన్నప్పుడు మనం చిన్న చిన్న బుడ్డిలతో ఆడుకుంటున్నాం, మీరందరూ అయితే ఇంక అందరూ ఆడుకున్నారు కదా, బొమ్మలతో ఆడుకున్నారా, ఎంతమంది ఆడుకున్నారు చేతులు ఎత్తండి, అందరూ. ఇప్పుడు మీకు అదే బొమ్మలు ఇస్తాను, ఆడుకుంటారా మీరు, అది వీలు కాదు. చిన్న చిన్న బొమ్మలు, కారు, మన ఇక్కడ గోవిందరాజుగూడలో దొరుకుతాయన్నమాట చిన్న చిన్న హెలికాప్టర్లు, కార్లు ఇచ్చి మిమ్మల్ని ఆడుకోమంటే ఇప్పుడు ఆడుకోలేరు. మిమ్మల్ని ఎవరన్నా ఫోర్స్ చేశారా వదిలేమని చెప్పి, వాటిని ఎవరన్నా ఫోర్స్ చేశారా? ఇస్కాన్కి వచ్చినప్పుడు సీనియర్ భక్తుడు అయ్యి బొమ్మలంతా వదిలేయని చెప్పారా మీకు? లేదు, మీరు వదిలేసి ఎప్పుడో వదిలేశారన్నమాట వాటిని. అది ఎవరు మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ, మన ఇస్కాన్ సీనియర్ భక్తులు కానీ ఎవరు మిమ్మల్ని వదిలేయమని చెప్పి చెప్పలా. మీరు ఆ చైతన్యం అభివృద్ధి అయింది మీలో, ఇంకా ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నతమైన భావనలు వచ్చినప్పుడు ఆ బొమ్మలను వదిలేశారు. దాన్ని ఫోర్స్గా వదల్లా, ఇప్పుడు బాధపడలా మీరు, అయ్యే నేను బొమ్మలు వదిలేశానే అని చెప్పి మీరు బాధపడలా ఇప్పుడు. అదేవిధంగా ఈ అనర్థాలు కూడా, మాంసభక్షణ, మధ్య వ్యభిచారు దూదాలు, అనర్థాలు అంతా కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధించినప్పుడు అవి మీరు ఎట్లా ఏ విధంగా బొమ్మలు వదిలేస్తారు అదేవిధంగా వదిలేస్తాం. మనం ఉన్నతిని సాధించలేదనుకో, కొంతమందికి పెద్దవాళ్ళు అయినా కానీ బొమ్మలు కావాలి ఇప్పుడు కూడా. కొంతమంది చూసింటారన్నమాట, వాడికి బుద్ధి పరిపక్వత చెందినడు, పెద్దవాడు అయింటాడు, మనిషి ఏమో పెద్దవాడు అంటాడు, బొమ్మలతో ఆడుకుంటుంటారు. కొంతమంది ఉంటారు మెచ్యూర్ కాదనమాట, వాడి వయసు ఏమో 40 సంవత్సరాలు ఉంటుంది, బుద్ధి మాత్రం 5 సంవత్సరాల బుద్ధి ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు అన్నం తినిపించాలా? ఇప్పుడు చిన్నప్పుడు మనకు ఆ తల్లిదండ్రులు అన్నం తినిపిస్తూ ఉంటారు అనమాట. ఈ రూమ్లో నుంచి ఈ రూమ్లో ఒక ముద్ద పెడితే ఆ రూమ్లో పరిగెత్తిపోతే ఆ రూమ్. ఇప్పుడు అట్లా చేస్తే వీలు కాదు అది. ఇప్పుడు మన ప్లేట్ తీసుకుని ఎవరు ఒక్కొక్కసారి ఒక్కొక్క ముద్ద తినిపించాలంటే అది పిచ్చితనం అనమాట. అంటే అతను బుద్ధి పరిపక్వత చెందింది కాబట్టి పరిపక్వత అనేది మనకు వైరాగ్యాన్ని ఇస్తుంది. అంతేగాని ఫోర్స్గా మనం చేయడానికి లేదు, ఫోర్స్గా మనం వదలడానికి. అది ఉద్ధవుడు చెప్తున్నాను అనమాట. భక్తుడు ఏం చేస్తాడు? సులువుగా వదిలేయగలుగుతాడు. ఎందుకంటే అతను కృష్ణుని యొక్క భక్తియుక్త సేవలో ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ ఆనందాన్ని పొందడం వల్ల ఏమైంది, అతను ఈ భౌతికమైన జీవనాన్ని వదిలేయగలుగుతాడు. లైక్ హరిదాస్, మీరు ఉన్నారు హరిదాస్ ఠాకూర్, మన నామాచార్య హరిదాస్ ఠాకూర్ అంటే అది ఎన్నోసార్లు మనం విన్నాం. బంకిబిహారీ టెంపుల్ ఉంది కదా, బంకిబిహారీ టెంపుల్, బంకిబిహారీ టెంపుల్లో ఆయన కూడా పేరు హరిదాస్. ఆయన కూడా వెరీ గ్రేట్ డివోట్. ఆయన కూడా బంకిబిహారీ ఆయనకి దొరికింది వృందావనంలో. ఆయన ఎప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే ఆయన జపం చేస్తున్నప్పుడు విగ్రహం దొరుకుతుంది ఆయనకి, బంకిబిహారీ విగ్రహం దొరుకుతుంది ఆయనకి. పెట్టి ఆయన పూజ చేస్తూ ఉంటాడు, శిష్యులంతా తయారవుతారు. ఆయన భగవంతునికి ఏమో రకరకాల ఆహారాలని నైవేద్యం పెడుతున్నాడు అనమాట, పంచభక్ష పరమాన్నాన్ని రోజుకి చపన్ పోగా 64 ఐటమ్స్ 108 ఐటమ్స్ అంతా పెడుతున్నాడు. ఆయన తినేది మాత్రము జస్ట్ సాల్ట్ లేకుండా ఉప్పు లేకుండా కొద్దిగా రోటీలు మాత్రమే తింటూ ఉన్నాడు అనమాట. చాలా సందర్భాల్లో భగవంతుడు అతనితో మాట్లాడుతున్నాడు, ఏ హరిదాస్ నువ్వు స్వీకరించు నా ప్రసాదాన్ని అని చెప్పి. ఆయన తీసుకునేది లేదు, ఆయన తీసుకునేది మాత్రము సమ్ మజ్జిగ లేదంటే సాల్ట్తో లేనటువంటి రోటీలు మాత్రం తీసుకునేవాడు అనమాట. సరే ఈ విధంగా జరుగుతుంది. ఒకరోజు కఠినంగా చెప్పాడనమాట, మొత్తం భగవంతుని ముందర ఒక మంచి పల్లెం ఉందనమాట, ఇది ఆహారం అంతా కూడా ఉంది. అతను హరిదాస్ని పిలిచే, నేను చెప్తున్నా ఈరోజు నేను స్వీకరించిన ప్రదార్థం ఇది, నువ్వు ఈరోజు తప్పనిసరిగా తినాలని చెప్పి చెప్పాను హరిదాస్కి. సరే అదేవిధంగా స్వామి నేను తప్పనిసరి తీసుకుంటానని చెప్పి ఒక పుల్ల తీసుకున్నాడనమాట. తీసుకుని ఆ మహాప్రసన్నంలో గుచ్చాడనమాట, గుచ్చి పైకి తీసి దాన్ని నోట్లో పెట్టుకుని తినేశానని చెప్పాడు. అంటే అతని యొక్క ఇంకా భగవంతుని యొక్క ఆజ్ఞను పాటించాడు. అంటే ఆహారాన్ని అంతా తిన్నట్లే ఆ పుల్లని లోపల గుచ్చి దానికి ఏదైతే అంటుకునిందో దాన్ని తిన్నాడనమాట. ఆ పుల్లకు అంటుకుంటుంది కదా గుచ్చినప్పుడు, దాన్ని తిన్నాడనమాట. నువ్వు చెప్పావు తిన్నాను, మొత్తం తినేశానని చెప్పాడు అనమాట. అంటే ఆయన ఏదో ఫోర్స్గా ఆహారాన్ని వదిలేయడం లేదు. ఆయన భగవంతునికి ఆహారం పెట్టే దాంట్లో ఎంతో ఆనందాన్ని పొందుతున్నాడు, తినేదానికంటే కూడా భగవంతునికి నివేదన చేసే దాంట్లో ఎంతో ఆనందాన్ని పొందుతున్నాడు. కాబట్టి అతను తినేదాని మీద ఆసక్తి అనేది లేదు. రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసి కృష్ణుడికి పెట్టడం వల్ల అతను ఎంతో ఆనందాన్ని పొందుతున్నాడు. ఈ ఆనందంలో అతను తినేటువంటి ఆనందము దేనికి కొరవ కాదనమాట. కాబట్టి అతనికి ఆసక్తి లేదు, సహజంగానే ఆసక్తి లేదు. అతనికి ఆసక్తి అంతా కూడా కృష్ణుడికి ఏ విధంగా నివేదన పెట్టాలని, అదేదో ఫోర్స్గా పెట్టలేదనమాట. మనం ఆ విధంగా చేయకూడదు. మనం చేయాల్సింది ఏమంటే మంచి పదార్థాలను కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని మనం స్వీకరించాలి. తప్పలేదు, ప్రభుపాద వారు చెప్పారు, మనం కృష్ణుడికి నైవేద్యం పెట్టి మనం మజ్జిగను తిన్నామనుకో, ఒక రోజు 2 రోజులు 3 రోజులు తర్వాత ఏం కోపం వస్తుంది మనకి. ఎవరి దగ్గరికి వచ్చిన ఏం చేస్తామో కసురుకునేస్తాము. జాయితే విషానుభంస సంఘస్ చేసేపజాయితే సంఘస్ సంజాయితే కామ కామ క్రోధ, మనం కోపం వచ్చేస్తాం. మన ఏకాదశి రోజు ఎవరిని ఎక్కువగా మాట్లాడినారనుకో కోప్పడతాం. కొద్దిగా తపస్సు స్వీకరించామంటే కోప్పడతాం. అంటే మన అదే అందరి స్థితి, అది ఎవరి స్థితి అయినా కానీ అది. బట్ ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీస్ అట్లా కాదు, వాళ్ళ కోపం రాదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు జయించేసింటారు, ఇంద్రియాలను జయించింటారు. ఎందుకు, ఏ విధంగా జయించింటారు, కృష్ణ భక్తిలో జయించింటారు అనమాట. అది కంట్రోల్ అంటే, ఇది కంట్రోల్ చేసుకోవడం కాదు, భగవంతునికి సేవలో మనం నియుక్తం చేసినట్లయితే మన మనసుని మన ఇంద్రియాలని అవి సంతృప్తి చెందుతాయి. హృదయం సంతృప్తి అవుతుంది, మనసు సంతృప్తి అవుతుంది, అన్ని ఇంద్రియాలు కూడా సంతృప్తి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోజతి నగ, ఏ విధంగా ఈ జామున్లో కానీ మన రసం వెళ్ళలే కానీ రసం లోపలికి వెళ్ళినప్పుడు అది పూర్తిగా కన్నా అది బాగా నిండిపోతుంది అనమాట. మళ్ళీ బయట నుంచి ఇంకా లోపల తీసుకోదు అది. ఆ విధంగా మనం లోపల పూర్తిగా సంతృప్తి అయినప్పుడు ఇంకా భౌతిక విషయాలు అవసరం లేదు, మనకి ఎటువంటిది అవసరం లేదు, ఇంకా గౌరవం అవసరం లేదు. ఎందుకంటే గౌరవం అనేది అదొక ఆనందం కదా, అది కూడా కొద్దిగా ఆనందాన్ని ఇస్తుంది మనకి. భౌతిక స్థితిలో ఆహారము కొద్దిగా ఆనందం ఇస్తుంది, గౌరవము ఆనందం ఇస్తుంది, నిద్ర ఆనందం ఇస్తుంది. ఇవంతా తీసుకోడు అతను, గౌరవాన్ని తీసుకోడు, అవమానము దుఃఖపడతాడు. అతనికి అవమానపరిచినా కానీ అతనికి ఎఫెక్ట్ ఇవ్వదు, ఎందుకంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ. అతను పూర్తిగా అంతరంగికంగా ఋషభదేవుడు ఆయన నగ్నంగా వెళ్తున్నాడు, ఆయన వస్త్రాలే లేవు, భాగవతంలో చెప్తున్నారు. ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన కర్రలతో వేస్తున్నారు, రాళ్లతో వేస్తున్నారు, ఉమ్ముతున్నారు, అయినా కానీ ఆయన ఏం చలనం లేదనమాట. ఆయన జస్ట్ నడుచుకొని వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే అంతరంగికంగా అతను పూర్తిగా సంతృప్తి అయినాడు, భగవంతుని ధ్యానిస్తున్నాడు. అదేవిధంగా జదభరతుడు కాళికాదేవికి తీసుకెళ్తాను నరకేతనికి అతను బలి ఇవ్వడం కోసం, ఆయన ఏం పట్టించుకోవడం లేదు, భగవంతుని నామాన్ని అంతరంగంగా జపిస్తున్నాడు. లోపల అతను పూర్తిగా సరెండర్ అయినాడు భగవంతునికి, పూర్తిగా సంతృప్తి అయినాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ, పూర్తిగా భగవంతుని మీద డిపెండ్ అయ్యాను అనమాట. కాబట్టి ఇది బ్రహ్మభూత స్థితి అంటారు, భగవంతుని యొక్క భక్తియుక్త సేవలు వచ్చేటువంటి స్థితి. ఇది భౌతిక వ్యక్తికి రాదు, వైరాగ్యం రాదు అతనికి, అతను బంధన కలిగి ఉంటాడు. అటువంటి వ్యక్తులు యమధర్మరాజు దగ్గర దుఃఖాలని పొందాలి. భయంకరమైన యతనాలు, ఇదేదో కథలు కాదనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అమెరికా ఉంది కదా, రష్యా ఉంది, అమెరికా ఉంది, పాకిస్తాన్, అదేవిధంగా యమధర్మరాజు లోకం కూడా ఉంది. మన మ్యాప్లో ఇక్కడ చూస్తున్నాం, భాగవతంలో కూడా మ్యాప్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, యమధర్మరాజు ఆయన అనుచరులు ఎవరు, ఆయన ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా పనిచేస్తాడు అంతా ఉన్నాం. మనం జీవులకి ఏదైతే దుఃఖాన్ని ఇస్తామో అదే దుఃఖాన్ని మనకి భాగవతంలో ఈ నరకలోకాల వర్ణన విని తర్వాత పరిశుద్ధ మహారాజు చాలా బాధపడతాడనమాట. రకరకాల నరకాలు, అంద, అది తామస, తర్వాత కుంభిపాక, అసిపత్రమన, సుకర్ముక, ఇక రకరకాలటువంటి నరకాలు అనమాట. అందకూప, రౌరవ, మహారౌరవ, రకరకాలు, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క నరకం అనమాట. ఇప్పుడు జీవితం 99% వ్యక్తులంతా కూడా ఇదే పాపాలనే చేస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళకి తమో గుణంలో ఉండడం వల్ల వాళ్ళకి తెలియదు, మనము ప్రకృతి నియమాల్లో ఉన్నామని చెప్పి తెలియదు, మన దేవతల యొక్క నియంత్రణలో ఉన్నామని తెలియదు. అహంకారం విముడాత్మలు అనమాట, అహంకారంలో నేనే అనుకుంటాడనమాట. మనం పూర్తిగా ఇప్పుడు సునామీ, ఇప్పుడు వరదలు వస్తున్నాయి కదా, చూసింటారు కదా మీరు, ఒక తుఫాను లేచిందని చెప్తున్నారు వాతావరణం పరిశోధన కేంద్రం వాళ్ళని చెప్తున్నారు. వాయుగుండం ఏర్పడింది, వస్తూ ఉంది అని చెప్పి, అది వస్తానే ఉంది, ఒకటి లేచి వస్తా ఉందనమాట. అది ఎవరి చేత నియమించబడింది, ఎవరి చేత రాబడుతుంది చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట. దేవతల చేత, కర్మేణ దేవనేత్రేణ, మన కర్మను బట్టి దేవతల చేత ఇది ఇవ్వబడుతూ ఉందన్నమాట. మొత్తం సృష్టి అంతా కూడా వారి చేతనే నడవబడుతూ ఉందన్నమాట, భగవంతుని చేత, భగవంతుని యొక్క ప్రతినిధుల చేత. కాబట్టి మనం తప్పించుకోలేమన్నమాట. ఈ పాపకార్యాల నిమగ్నమై ఇంద్రియ భోగాల కోసం భౌతిక వ్యక్తి భౌతిక ప్రకృతిని కానీ దుర్వినియోగం చేసినట్లయితే దానికి తప్పనిసరిగా శిక్షణి. అదేవైపు ఈవైపు చూసినట్టు భక్తుడు ఏం చేస్తాడు, ఈ భక్తియుక్తి సేవలో భగవంతుని భక్తియుక్తి సేవలు నిమగ్నం కావడం వల్ల పూర్తిగా వైరాగ్యాన్ని కలిగి ఉండి పాప జీవితానికి దూరంగా ఉంటాడనమాట. ఉద్ధవుని కూడా అదే చెప్తున్నాడు, ఉద్ధవా నువ్వు పవిత్రుడివి, నీకు ఎటువంటి పాపం లేదు, కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చే అని చెప్తున్నాడు. కాబట్టి భక్తులు ఏం చేస్తారు, ఈ భక్తియుక్తి సేవలో నిమగ్నమయ్యి. అదేవిధంగా చూడండి, బ్రహ్మచారీస్ కూడా ఇక్కడ చాలా మందికి ఆచార్యం ఎట్లా వదిలేశారు మీరు ఇంటిని, ఎట్లా వదిలేశారు మీ కుటుంబ సభ్యులని చెప్పి అంటుంటారు. వాళ్ళకి అదే విషయమే కాదు, ఆలోచన చులుగా వదిలేసింటారనమాట. ఇంతకుముందు భక్తియుక్త సేవ రాకముందు ఒక్క వారం కానీ ఇంటికి బయట ఉంటే గనా, ఒక వారం చాలనమాట, ఇంటికి దూరంగా ఉంటే అతని మనసంతా ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు బంధువులు కలుసుకోవాలనుకుంటాం. ఇక్కడ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అతనికి అస్సలా, ఎందుకంటే పూర్తిగా అతను భగవంతునికి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మనకే. అది భౌతిక వ్యక్తి స్థితిలో కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. భౌతిక వ్యక్తి చాలా కఠినం, ఈ భౌతిక ప్రపంచాన్ని వదలడం వాళ్ళు చాలా కష్టాన్ని పొందుతారు, ఈ బంధన వల్ల దుఃఖాన్ని పొందుతారు. కాబట్టి ఉద్ధవుడు చెప్పినట్లు మనం మంచి భక్తులు అవడం కోసం మనము ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే ఒక ప్రశ్న. గంధరా శ్రీమద్ భాగవతంకి శిలా ప్రభుపాదకి గురుదేవ్కి థ్యాంక్ యూ.